విపశ్చిత్తుకు సంబంధించిన కథ విన్నాం మనం. జడు తన తండ్రికి తన పూర్వజన్మ రహస్యాలు చెప్పి 15,000 జన్మలు నాకు గుర్తున్నాయి, అందులో గడచిన 15వ జన్మలో నేను ఒకసారి ఒక పాపం చేసి గోవులు ఆహారం స్వీకరిస్తూ ఉంటే, నీళ్లు తాగుతూ ఉంటే వాటిని అదిలించి కొట్టి ఆ పాపం వల్ల అమిత కర్దమము అని ఒక నరకంలో పడ్డాను. అప్పుడు మేము యాతనలు పడుతూ ఉండగా మా అదృష్టవశాత్తు విపశ్చిత్ అనే ఒక మహారాజు అక్కడికి వచ్చాడు. ఆ మహారాజు గారి పుణ్యం వల్ల, ఆ మహాత్ముని దర్శనం వల్ల మాకు సుఖం కలిగింది, స్వర్గంలో మారిపోయింది నరకం అని ఆ కథంతా చెప్పాడు. ఆ మహాత్ముడికి విపశ్చిత్తుకి యమకింకరుడు చెప్పిన నరకవర్ణములన్నీ తాను విన్నానని తన తండ్రికి చెప్పాడు. ఇప్పుడు ఏమన్నాడు, విపశ్చిత్తు యమకింకరుడి ద్వారా నరక విశేషాలన్నీ తెలుసుకున్న తరువాత, నాయన విపశ్చిత్తు ఇక నీ ఆ స్వల్పదోషం పోయింది కాబట్టి నువ్వు ఈ నరకం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోదు కానీ, ఇంద్రుడు యమధర్మరాజు నీకోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు మాతో పాటు అక్కడికి వచ్చి స్వర్గానికి పోదువుగా అని అనగానే ఆయన వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో ఏం జరిగింది, ఆ నరకంలో ఉన్న పాపాత్ములంతా గొల్లును గోలబెట్టేశారు. ఈ రాజుగారు యమకింకరునితో స్వర్గానికి వెళ్ళిపోతున్నాడనే విషయం తెలుసుకున్న యమలోక బాధలు పొందుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఏడవడం మొదలెట్టారట. నరకలోకంలో బాధలు పొందుతున్న వాళ్ళకి నారకులు అని పేరు. నారకుడు అంటే నరకమునందు శిక్ష అనుభవించుతున్నవాడు. నరకే శిక్షాం అనుభవం కరోతీతి నారక అని, నరకలోకమునందు శిక్షను అనుభవించేవాడికి నారకుడు అని పేరు. అందులో ఈయన కూడా ఉన్నాడుగా, ఈ జడుకి అప్పటికి అది గడిచిన 15వ జన్మ అన్నమాట. అందుకే ఆయన ఇంత బాగా గుర్తుపెట్టుకుని మేమందరం కలిసి వెళ్ళిపోతున్న రాజుగారి కాళ్ళు గట్టిగా పట్టుకుని దూరం నుంచి అరిచాం, మహారాజా వెళ్ళొద్దోయ్ వెళ్ళొద్దోయ్ వెళ్ళొద్దోయ్, నీవు రాని క్రితం ఎన్నో సంవత్సరాలుగా మేము ఇక్కడ ఘోర దుఃఖాలు అనుభవించాం, మహాబాధ పొందాం, మలమూత్రాలు ఆహారంగా సేకరించాం, యమకింకరులు మమ్మల్ని కొట్టారు, కత్తులతో కోశారు, కుంభీపాకంలో వేసి ఉడకబెట్టారు, ఈ బాధలు పడి పడి నలిగిపోతున్న సమయంలో మరి ఎప్పుడు ఏ పుణ్యం చేసావో తెలియదు కానీ నువ్వు అడుగు పెట్టావు, నీ వంటి పుణ్యాత్ముని రాకతో ఈ నరకం స్వర్గం అయ్యింది, అందువల్ల మేము ఇక్కడ మరికొంతసేపు నిన్ను ఉండమని కోరుతున్నాం, నువ్వు ఉన్నావా నరకం మాకు స్వర్గం, నువ్వు వెళ్ళగానే మళ్ళీ నరకం అయిపోతుంది. పుణ్యాత్ముల గొప్పతనం ఏంటంటే వాళ్ళు ఉన్న కాసేపు ఆహ్లాదంగా ఉంటుంది, వాళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ యథాతథం. యజమాని ఉన్నప్పుడు పనివాడు సక్రమంగా పనిచేసి యజమాని వెళ్ళిపోగానే మళ్ళీ వాడు దాన్ని వాడు చేసినట్టుగా అయిపోతుంది, అందువల్ల దయతో ఇక్కడ ఉండు అనగానే రాజు తెల్లబోయి, ఓ యమకింకరా, అసలు ఏమి చేశానని నేను అడుగు పెట్టడం వల్ల ఈ యమలోకంలో ఉన్న వారి బాధలు తొలగాయి, ఈ నారకులకి ఆహ్లాదం కలిగింది, నరకాన్ని స్వర్గంగా మార్చడం అంటే అంత తేలిక కాదుగా, ఈ భయంకర యమలోకం తాత్కాలికంగా అయినా నా దర్శనం వల్ల, నా స్పర్శనం వల్ల, లేక నేను అడుగు పెట్టడం వల్ల స్వర్గం అయ్యిందంటున్నారు వీరు, దానికి నేనేం చేశాను, నేను ఇక్కడికి రాబట్టి వీళ్ళకి సుఖం కలిగింది అంటే వీడు కూడా ఎక్కడో ఎంతో కొంత పుణ్యం చేయబట్టి ఇలాంటి వాడు వస్తాడు, ఒక ఘోర శిక్ష అనుభవిస్తున్నారండి ఈ పాపాత్ములు నరకంలో, ఆ సమయంలో ఆ శిక్ష రద్దయ్యింది వాడికి సుఖం కలిగింది అంటే వీళ్ళు ఏం చేసి ఉంటారు అనగా, అప్పుడు యమకింకరుడు చెప్పాడు, ముందు వాళ్ళు ఏం చేశారో చెబుతున్నాను నేను, వీళ్ళంతా గడచిన 15 జన్మల క్రితం అనేక పాపాలు చేసిన వాళ్ళు, కొందరు గోవుల్ని తన్నిన వాళ్ళు, గోహత్య చేసిన వాళ్ళు, గురువుల్ని తిరస్కరించిన వాళ్ళు, చెయ్యరాని పాపాలు చేసిన వాళ్ళే, కానీ ఒకే ఒక్కసారి ఈ నరకవర్ణన వాళ్ళు భూలోకంలో బతికున్న రోజుల్లో ఒక మహాత్ముడు చెబుతూ ఉండగా విన్నారట, ఆ పుణ్యం వీళ్ళని రక్షించింది. ఇది ఎంత గొప్ప విషయం అండి, ఈ పురాణంలో ఇది ఒక శీర్ష భాగం లాంటిది. ఇప్పుడు ఈ పాపాత్ములు ఘోర దుఃఖం అనుభవిస్తున్నారు, నలిగిపోతున్నారు, ఎంతలో వాళ్ళకి సుఖం కలిగింది, సుఖం కలగడానికి గల కారణం విపశ్చిత్ అనే రాజు అడుగు పెట్టడం, ఆ విపశ్చిత్ అడుగు ఎందుకు పెట్టాడు అంటే వీళ్ళకి పూర్వజన్మలో గడచిన ఒక 15 జన్మల క్రితం ఓ చిన్న సుకృతం ఉందిట. ఏమిటా సుకృతం, అంటే మీలాగే వాళ్ళు కూడా నాగు ఎట్టివాడు ఒకడు గుర్తుపెట్టి ఈ నరకవర్ణనంత శ్రద్ధగా విన్నారట. ఆ విన్న పుణ్యం వాళ్ళని ఈ ఘోర నరకం నుంచి ఉద్ధరించింది. ఒక్కసారి విన్నంత మాత్రం చేత అమిత కర్దమం వంటి నరకం నుంచి వాళ్ళు ఉద్ధరింపబడి ఒక పుణ్యాత్ముని దర్శనమునకు నోచుకుని తరించారంటే ఆ తర్వాత జన్మలో వాడు గొప్పవాళ్ళయ్యారు కదా. మరి దీనంతటికి మూల కారణం నరకవర్ణన శ్రద్ధగా వినడం. ఇప్పుడు మీరంతా ఏమాత్రం భయపడకుండా దాదాపు 2 రోజులు 3 రోజులు ఈ నరకవర్ణన విన్నారు అంటే మీరు ఎంత అదృష్టవంతులు ఆలోచించండి. ఒకసారి వింటే వాళ్ళకి అంత యోగం వచ్చింది. ఒకసారి మీరు ఒకరోజు కాదు 3 రోజులుగా అత్యంత శ్రద్ధతో వింటున్నారు. అటువంటి పుణ్యాత్ములకు వచ్చే ఫలితం అంతా ఇంత కాదు. అందుకనే జ్ఞానులు ఎప్పుడూ కూడా ఈ నరకవర్ణన ఎప్పుడు వస్తుందా విందామా అని చూస్తారట. ఆ వినడం ద్వారా మహాపాపం పోతుంది. విన్నప్పుడు కొంత అంతో ఎంతో మీకు కొందరికి భయం కలుగుతుంది. ఆ భయం కలగడం లాభం అన్నమాట. భయం పశ్చాత్తాపానికి దారితీస్తుంది. అది మహాపుణ్యం అవుతుంది. అందువల్ల ఇంత నరకవర్ణన మనకి ప్రసాదించి మనందరం నరకం వెళ్లకుండా మనల్ని అనుగ్రహించిన వేదవ్యాసుడికి మనందరం కృతజ్ఞులమై ఉందాం. ఈ ఘట్టం అందరికీ చెప్పవలసిన ఘట్టం అన్నమాట. లేకపోతే అంత తేలికగా నరకం నుంచి మాత్రం ఉద్ధారణ జరగదు. నరకోద్ధరణ జరిగిందంటే ఒకటే కారణం, ఆ నరకవర్ణన వినడమే. ప్రసాదం తింటే ప్రసాదం వల్ల ఎలా పాపం పోతుందో నరక వర్ణన వినడం ద్వారా నరకంలో మనం అనుభవించవలసిన బాధలన్నీ ఈ క్షణమే తొలగిపోతాయట. అంత గొప్ప వర్ణన ఇది. ఇక నీవు అడుగు పెట్టడం వల్ల నరకం ఎందుకు స్వర్గం అయ్యిందో చెబుతున్నావు. నీవు మహాపుణ్యాత్ముడివి, అందువల్లే నీ పుణ్యం వల్ల ఈ నరకం స్వర్గమయ్యింది. మామూలు పుణ్యం అనేది పితృదేవాతిథి పోష్య వర్గమొగి మున్ ప్రీతిన్ భుజింపను తదంచిత శిష్టాన్నమునన్ నిరంతరము తుష్టిం పొందుచున్ విశ్రుత క్రతువుల్ చేసిన పుణ్యమూర్తి ఒగుటన్ రాజేంద్ర యుష్మత్తనూద్గత గంధానిలమిప్పుడు నారకులకున్ కావించే ఆహ్లాదమున్. మహారాజా, నీ శరీరం నుంచి ఒక అపూర్వమైన సువాసన వస్తూ ఉంటుంది. నీ శరీరం నుంచి వచ్చే ఆ సువాసన ఎటువంటి సువాసన? అతి భయంకరమైన నరకములో ఉన్న దుర్వాసన తొలగించి నరకమును స్వర్గంగా మార్చగలిగే సువాసన. నరకంలో మామూలు వాసన రాదని చాలాసార్లు చెప్పాం కదా. అది దరిద్రపాసన వస్తుంది అక్కడికి వెళితే. వేల సంవత్సరాలుగా కుళ్ళిపోయిన మలమూత్రాలలో ఉన్న నీరు బయటికి తోడితే ఎటువంటి దుర్వాసన వస్తుందో అటువంటి దుర్వాసన వస్తుందిట. కుళ్ళిపోయిన జంతువుల కళేబరముల నుంచి వచ్చే వాసన వస్తుందిట. ఎండిపోయిన కళేబరాలు ఉంటాయే ఈ అస్థిపంజరాలు, వాటిని హఠాత్తుగా బయట పెడితే ఏ వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది. ఇటువంటి భయంకర వాసన యమలోకపు వాసన అంటే. ఈ యమలోకపు దుర్వాసన తొలగించి అక్కడ సువాసనని నింపగలిగే శక్తి నీ శరీరం నుంచి వచ్చే సువాసనకున్నది. యుష్మత్ తనూద్గత గంధ అనిలము అన్నారు. యుష్మత్, నీ యొక్క తను శరీరము నుండి ఉద్గత వచ్చినటువంటి గంధ సువాసనతో కూడిన అనిలము వాయువు. నీ శరీరం ఇక్కడ అడుగు పెట్టింది, నీ శరీరము నుంచి సువాసన వెలువడుతోంది. ఈ సువాసనతో కూడిన గాలి మొత్తం నరకమంతా వ్యాపించింది. దాంతో ఈ భయంకర నరకం స్వర్గంగా మారిపోయింది. ఈ నరకలోకంలో శిక్షలు అనుభవిస్తున్న పాపాత్ములకి ఆహ్లాదం కలిగించింది నీ శరీరం నుంచి వచ్చే సువాసన. ఎందువల్ల నీ శరీరం సువాసన భరితమయ్యింది? ఆయన అడుగు పెట్టగానే ఆయన శరీరం నుంచి సువాసన వచ్చిందంటే ఆయన ఏమన్నా చచ్చిపోయాక సెంటు కొట్టుకుంటాడా? కొట్టుకోడుగా. మనం అంటే ఈ బ్రతుకున్నాం కనుక ఈ పిచ్చి పిచ్చి సబ్బులు వాడో లేకపోతే రకరకాల సుగంధ ద్రవ్యాలు పూసుకుని ఈ బోడి 4 వెంట్రుకలకి ఎక్కడ లేని రంగు వేసి ఈ ముఖానికి ఎక్కడ లేని మేకప్పులు వేసి ఎలా ఉన్నా సరే ఈ దరిద్రపు శరీరాన్ని అందంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఎన్ని ప్రయత్నములు చేసినా ఈ శరీరం అందంగా మారదు. దాని లక్షణం అది. అదే స్వర్గంలోకి వెళ్ళాక అసలు వీడికి అవసరమే లేదు అలంకారం చేసుకోవాల్సిన అవసరం. పుణ్యం వల్ల శరీరం ఎలాగో అపూర్వంగా మారిపోతుంది, అందంగా మారుతుంది, సహజ సువాసన వస్తుంది. కానీ ఇప్పుడు ఈయన స్వర్గానికి వెళ్ళలేదు, ఇంకా నరకానికి వచ్చాడు. అది కూడా నరకంలో ఉన్న పాపాత్ములు చూడడానికి అమిత కర్దమం వంటి వాటి చోటకు వచ్చాడు. అక్కడికి వచ్చి రాగానే ఆయన శరీరం నుంచి సువాసన వచ్చింది. ఆయన శరీరానికి ఏ సుగంధం రాసుకోకుండా స్వతసిద్ధమైన వాసన ఎందుకు వచ్చింది? దానికి ఒకటే ఒక్క కారణం, ఆయన భూలోకంలో బ్రతికి ఉండగా చేసిన కొన్ని మహాపుణ్యములు. ఏమేమి పుణ్యాలు అవి? పితృ, దేవ, అతిథి, పోష్యవర్గము, ఎరింగి, మున్ ప్రీతిన్ భుజింపన్ తదంచిత శిష్టాన్నమునన్ నిరంతరము తుష్టిం పొందుతున్నారు. నీవు బతికున్న రోజులలో రాజుగా ఉన్నప్పుడు నీ ఇంటికి వచ్చిన పితృదేవతలని పూజించి వాళ్ళకి అన్నం పెట్టావు, దేవతలకి నైవేద్యం పెట్టావు, అతిథులకు అన్నం పెట్టావు, వారంతా తిన్నాక అప్పుడు గిన్నెలో మిగిలిన అన్నం తిన్నావు, దానికి అపూర్వమైన యజ్ఞప్రసాదం అని పేరు. దేవతలకి నైవేద్యం పెట్టామండి, గిన్నెలోంచి ఒక ఎత్తడి గిన్నె తీసుకుని ఎత్తడి గిన్నె నిండా బియ్యం పోసి శుభ్రంగా వండాం, కూరలు వండాం, ఇవన్నీ ఒక ఆకులో వేసి కొంత తీసి అన్నము కూరలు వీటిని ఒక దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు ఆ గిన్నెలో మిగిలిపోయిన అన్నం తింటే దానికి యజ్ఞప్రసాదము అని పేరు, శిష్టాన్నము అని పేరు. అలాగే ఇంటికి వచ్చిన పితృస్వరూపులైన వ్యక్తులందరికీ ఒక్కొక్కప్పుడు పితృదేవతలకు నైవేద్యం పెట్టచ్చు, లేదా తండ్రికో తల్లికో పెదనాన్నకో పిన్న అన్నకో పిన్నికో పెద్దమ్మకో ఇలా తండ్రి వరస అయ్యే పెద్దలు ఉంటారుగా, అలాగే పిల్లనిచ్చిన అత్తగారికో మామగారికో ఇంటికి పిలిచి ఇంత అన్నం పెట్టి వాళ్ళు తిన్నాక గిన్నెలో మిగిలిపోయిన అన్నం మనం తిన్నామంటే అది కూడా యజ్ఞప్రసాదమే. పెద్దలు తినగా మిగిలినటువంటి ఆహారం యజ్ఞప్రసాదం. ఒక్కోసారి పురాణం చెప్పడానికి నాబోటి గురువులు వస్తారు, మా కోసం గిన్నెతో అన్నం వండి మాకు ఇంత ప్రసాదం పెట్టి మేము తిన్నాక గిన్నెలో మిగిలిపోయిన అన్నం మీరు తింటే అది యజ్ఞప్రసాదం, అందుకే వీళ్ళు తిన్నాక తినాలని శాస్త్రం అందుకు చెప్పింది. ఇలా పితృదేవతలు, దేవతలు, అతిథులు, ఇంటికి వచ్చిన పెద్దలు, ఎవరైనా మహానుభావులు వస్తే ఆకలికి అన్నమో రామచంద్ర అని ఏడుస్తూ వస్తే అటువంటి వాళ్ళకి ఇంత అన్నం పెట్టి వాళ్ళు తిన్నాక గిన్నెలో మిగిలిన ఆహారం మనం తింటే అది కూడా యజ్ఞప్రసాదం తిన్నట్టే. నువ్వు బ్రతికున్న రోజుల్లో ఇలా దేవతలకి, పితృదేవతలకి, అతిథులకి కడుపార అన్నం పెట్టావు, వారంతా అన్నం తిన్నాక మిగిలిన అన్నం నువ్వు తిన్నావు, ఆ శిష్టాన్నం విశిష్టాన్నం యజ్ఞప్రసాదం తినడం వల్ల నీ శరీరం ఇంత పవిత్రమైన సువాసనతో కూడిన శరీరం అయ్యింది అన్నాడే. యమలోకానికి వెళ్ళి యమలోకాన్ని కూడా స్వర్గంగా ఆహ్లాదకరంగా మార్చగలిగే శక్తి నీవు పవిత్ర అన్నం తినడం వల్ల వచ్చింది. అదే నువ్వు ఎవరికీ పెట్టకుండా వండింది వట్టినట్టు నువ్వు వదిలేసావు అనుకో, నైవేద్యం పెట్టకుండా గురువులకి పెట్టకుండా, గురువుగారు తర్వాత 7 వస్తాడులే, ఉపన్యాసం అయ్యాక 9 వస్తాడులే అని ముందే నువ్వు వండుకు తినేసావు అనుకో, అప్పుడు తిన్నన్నం శిష్టాన్నం కాదు అవశిష్టాన్నం అవుతుందిట. దుష్టాన్నం అన్నాడు 3 అది దుష్టాన్నం. ఆ దుష్టాన్నం తిన్నవాడు నరకంలో పడతాడు, వాడి శరీరం ఏమవుతుంది చచ్చాక? దుర్వాసనతో కూడుతుంది, కంపుగొట్టు శరీరం అవుతుంది. నీ శరీరం పవిత్రాన్నం వల్ల సువాసనతో కూడినది అయ్యింది. అటువంటి ఆ పవిత్రాన్నం తిన్న మహానుభావుడివి కాబట్టి నువ్వు ఎక్కడికి అడుగు పెడితే అక్కడల్లా నరకం కూడా స్వర్గం అయిపోతుంది. నువ్వు ఎన్ని యజ్ఞాలు చేసావు, ఎన్ని దానములు చేసావు, ఈ విధంగా యజ్ఞములు దానములు కూడా చేసిన పుణ్యాత్ముడి అవడం వల్ల భూలోకంలో ఉన్నంతకాలం సత్యం మీద నిలబడి సత్యం తప్ప అసత్యం పలకని వాడివి అవడం వల్ల, ధర్మం ఆచరించటం వల్ల నీ శరీరం ఎంత పవిత్రమయ్యింది. నీ శరీరం నరకానికి రాగానే అందులోంచి సువాసన వచ్చింది, ఆ సువాసన వల్ల నరకం కాస్త స్వర్గమయ్యింది. అందువల్లే జీవితంలో ఒక్కసారైనా పుణ్యాత్ముడు మన ఇంటికి వస్తే బాగుండు, మనం ఉన్న స్థలానికి వస్తే బాగుండని పూర్వకాలంలో అనుకునేవారు. ఇప్పుడు అర్థమైందా? నీ శరీరానికి ఎంత పవిత్రత ఉన్నదో, నీ రాకతో వీళ్ళు ఎంత ఉత్తములయ్యారో, వాళ్ళకి నీ రాక శుభం కలిగించడానికి గల కారణం వారు పూర్వజన్మలో నరక వర్ణన వినడమే సుమా అని యమకింకరుడు మొత్తం వివరంగా చెప్పాడు. అప్పుడు రాజు, ఓహో, అంటే నేను ఇక్కడున్నంతసేపు ఈ నరకంలో ఉన్న వాళ్ళకి కష్టం రాదు, నేను వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకి దుఃఖం వస్తుందన్నమాట, అవునా? అంటే అవునయ్యా, ఈ నరకం శాశ్వతంగా స్వర్గంగా మారకూడదు, నీ ఉన్నంత వరకే ఈ నరకం స్వర్గంగా ఉంటుంది, నువ్వు స్వర్గానికి వెళ్ళగానే మళ్ళీ వీళ్ళ కష్టాలు వీళ్ళవే అన్నాడు ఆయన. ఓహో, నేను వెళ్ళిపోతే వీళ్ళకి మళ్ళీ బాధలు వస్తాయా? అయితే నేను చచ్చిన రాను, ఇక్కడే పడి ఉంటాను, నేను ఎక్కడికి రాను, శరణు అన్నవారిని కాపాడడం మా జనక వంశంలో ఉన్న వాళ్ళందరి యొక్క లక్ష్యం, అసలు జీవి అన్నవాడు ఎవడు? జీవి ఎప్పుడూ కూడా ఇతరులను రక్షించడానికి ప్రయత్నించాలి, కాపాడాలి కాపాడాలి అన్నవాళ్ళని కాపాడాలి. ఆహారం అడిగిన వాడికి ఆహారం పెట్టడం, శరణన్నవాడిని కరుణించటం ఉత్తముల లక్షణం. పాపం ఎంతమంది ఎంతో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా, మహారాజా నువ్వు కాసేపు ఉండు బాబు, నీకు పుణ్యం ఉంటుంది, మమ్మల్ని రక్షించో అంటుంటే వాళ్ళని రక్షించకుండా నేను ఒక్కడిని స్వర్గానికి పోతానంటే అది ధర్మం ఎలా అవుతుంది? నన్ను నమ్ముకున్న వాళ్ళని రక్షించడం కోసం నేను ఏదైనా చేస్తాను, నాకు స్వర్గం వద్దేం వద్దు, హాయిగా నేను ఇక్కడే ఉంటాను, ఈ నరక దుఃఖం నాకు ఇష్టమే, నేను దుఃఖం అనుభవించినా పర్వాలేదు కానీ వీళ్ళకి సుఖం ఉంటే చాలన్నాడు ఆయన. అది ఎలా కుదురుతుంది నాయన? ఎవడెక్కడ ఉండాలి అక్కడ ఉండవలసిందే. నీకు రూమ్ నెంబర్ స్వర్గం కేటాయించాం, వీళ్ళకి రూమ్ నెంబర్ నరకం కేటాయించాం. వీళ్ళు నరకంలో ఉండక తప్పదు, నీ రూములోనూ ఉండాలి. నీ రూములు మార్చుకుంటామంటే మేనేజ్మెంట్ ఒప్పుకోరు, కుదరదు. ఇది యమలోక నియమం కాదన్నాడు యమకింకరుడు. యమలోకపు నియమం నాకెందుకు, నేను ఇక్కడే ఉంటాను, నేను ధర్నా చేస్తాను, ఎవడు కదులుస్తాడో చూస్తాను. అంటే భూలోకంలో ఈ ధర్నాలు చేసేవాళ్ళంతా దొంగ నాటకాలు, 5 కేజీలు బరువు తగ్గడానికి ఆడేటటువంటి నాటకాలట. కానీ అక్కడ అలా బరువులు తగ్గడానికి పరువు పెంచుకోవడానికి ఆడేవి కావు, అవి స్వతసిద్ధమైనవి. పెక్కండ్రకు సుఖమగు నేనొక్కడనే నరక దుఃఖముందుచు ఇచ్చో చిక్కుదు నేనిట్టి వరవు దక్కుదునే అరుగు మీవు తడయక ఎంకన్. ఎక్కువ మందికి సుఖం కలిగించడానికి ఒక్క వ్యక్తి దుఃఖం పొందవచ్చును అని శాస్త్రం చెబుతున్నది. మన వల్ల కొన్ని వందల మందికి సుఖం కలుగుతూ ఉంటే మనం మన శరీరాన్ని అవసరమైతే త్యాగమైనా చెయ్యాలి. లోకోపకారం కోసం, ఎక్కువ మందిని రక్షించడం కోసం మనం ఏమైనా చెయ్యాలి. ఇంతమంది నరకంలో దాదాపు 1000 మంది ఉన్నారు పాపం వీళ్ళు, వీళ్ళందరూ నా ఒక్కడి వల్ల సుఖం పొందుతున్నారు కాబట్టి వీళ్ళందరి కోసం నేను ఒక్కడిని దుఃఖం పొందుతాను, నేను ఇక్కడే ఉంటాను, నేను రాను. నువ్వు ఆలస్యం అయిపోతుంది అనుకుంటే నువ్వు వెళ్ళిపో, వెళ్ళి యముడికి చెప్పు, ఇంద్రుడికి చెప్పు, నేను మాత్రం నాకు ఇక్కడే కూర్చుంటున్నాను అని టక్కని చతికిల పడిపోయాడు. పాపం కింకరుడు బతికాడు. ఇది వీలు కాదండి, మీరు ఇలా ధర్నా చేస్తే మా యజమానితో నాకు ఇబ్బంది వస్తుందండి, తమరు దయతోటి రండి అంటే నేను రాను ఆయన, ఎందుకు నన్ను బలవంత పెడతావు, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాడు. టక్కన అక్కడికి యమధర్మరాజు, ఇంద్రుడు వచ్చారు. ఈ విధంగా యముడు శుక్రుడు రాగానే ఈయన లేచి నిలబడి నమస్కరించాడు. అప్పుడు యమధర్మరాజు అన్నాడు, మహానుభవ నువ్వు ఎంత ఉత్తముడివి, 10 మంది కోసం స్వర్గ సుఖాలు కూడా త్యాగం చేస్తానంటున్నావు, ఇతరుల కోసం స్వర్గ సౌఖ్యములు త్యాగం చేసేవాడు ఎవడో ఉండడు. నీవు బతికొండగానూ ధర్మం చేసావు, శరీరం విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాక కూడా ధర్మమూర్తి అవుతున్నావు, అందుకే మేము మెచ్చుకున్నాం, ఇక్కడ ఉన్నది ఇక చాలు. ఈ పాపాత్ములు వాళ్ళ పాప భారం అనుభవించాలి, వాళ్ళ కర్మఫలం అనుభవించాలి. నువ్వు మారు మాట్లాడక, పేచీ పెట్టక, మమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టక స్వర్గానికి వచ్చేయి అన్నాడు. అప్పుడు ఈయననాడు విపశ్చితుడు, నువ్వు ధర్మదేవతవి, ధర్మం ఏం చెబుతున్నది అంటే నువ్వేం చెబుతున్నావు, శరణు అన్నవాడిని కరుణించు అన్నావు. ఆర్తత్రాణపరాయణత్వము కంటే ఈ ప్రపంచములో గొప్ప యజ్ఞం లేదని, గొప్ప దేవతా పూజ లేదని ఎన్నోసార్లు చెప్పావు. రక్షించు అన్నవాళ్ళని రక్షించు అన్నవాళ్ళని ఏం చేయాలి, తక్షణం రక్షించాలి. రక్షించు 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 అని పదే పదే మొరపెడుతున్న వాళ్ళని తక్షణం రక్షించాలి. అలా రక్షించని వాళ్ళని నేను శిక్షిస్తాను అన్నవా లేదా నువ్వు? ఇప్పుడు ఆ పని నేను చేస్తున్నాను, ఇందులో తప్పేముందన్నాడు. అప్పుడు శక్రుడు, శక్రుడు అంటే ఇంద్రుడు, ఆయన అన్నాడు, వీళ్ళందరికీ స్వర్గప్రవేశం ఉండదు నాయన, వీళ్ళు పరమ పాపాత్ములు, ఎన్ని పాపాలు చేశారు భూలోకంలో ఉండగా, చెరువులు పూడ్చి స్థలాలు చేసిన దుర్మార్గుడు ఒకడు. ఏం చెప్పాడండి లిస్ట్ ఇంద్రుడు? ఇంద్రుడు ఇక్కడ ఒక జాబితా చెప్పాడు, వీళ్ళు ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు. అందులో మొట్టమొదటిది చెరువులు పూడ్చేశారట కొందరు. అసలు చెరువుని తవ్వించాలి, పూడిక తీయాలి. చెరువులు పూడ్చి స్థలములు చేసి అమ్ముకున్న దుర్మార్గుడు ఒకట, నూతులు పూడ్చిన వాడు ఒకట, ఇతరులకు అన్నం పెడతానని పెట్టకుండా అన్నదానం వంకతో మోసం చేసి ఆ అన్నం తాను తిన్నవాడు ఒకట, ఆడపిల్లల్ని తీసుకుపోయి అమ్ముకున్నవాడు ఒకడు, గోహత్య చేసిన దుర్మార్గుడు ఒకడు. ఇలా రకరకాల పాపాలు చేశారు వీళ్ళంతా. ఈ భయంకర మహాపాపాలు చేసిన ఈ దుర్మార్గులకి నరకమే శాశ్వతం, స్వర్గం ఉండదు. స్వర్గో నైవచ నైవచ, స్వర్గం రమ్మంటే రాదు, పొరపాట్లు కూడా రాదు, వీళ్ళందరికీ నరకమే ప్రాప్తి. అలాంటి దుర్మార్గులకి స్వర్గంలో ప్రవేశం ఉండదు. స్వర్గానికి రావాలంటే ధర్మం చెయ్యాలి, పెద్దల్ని గౌరవించాలి, అనేక పుణ్యకార్యాలు చెయ్యాలి. ఎన్నో పుణ్యకార్యములు చెయ్యగా స్వర్గం వస్తుంది. హఠాత్తుగా స్వర్గం రాదు కదా. వీళ్ళకి స్వర్గం నైవచ నైవచ అన్నాడండి ఆయన. వీళ్ళకి స్వర్గం లేదు లేదు నా ఏవ చ అన్నాడు. ఉండదు ఉండదు అని గట్టిగా నొక్కి మరీ చెప్పాడు. అటువంటి వాళ్ళకి నువ్వెంత బతిమాలని మేము స్వర్గం ఇవ్వం, నువ్వు మాత్రం రావాలి. నువ్వు పుణ్యాత్ముడు ఇవ్వటం వల్ల నువ్వు నరకంలో ఉండడానికి వెళ్ళలేదు, వాళ్ళు స్వర్గంలో ఉండడానికి వెళ్ళలేదు. నువ్వు స్వర్గానికి రా, వాళ్ళు ఇక్కడే ఉంటారు అనగానే అప్పుడు విపశ్చిత్తుడు చిరునవ్వు నవ్వి, ఇంద్ర ధర్మదేవత ఇద్దరూ మీరు గొప్పవాళ్ళు, మీ మాట కాదనకూడదు, అయినా నాకు సందేహం ఉంది, ఆ సందేహం తీర్చండి అన్నాడు. ఏమిటన్నారు వాళ్ళు, నన్ను స్వర్గానికి మీరు ఎందుకు రమ్మంటున్నారు అంటే నువ్వు మహాపుణ్యం చేసావన్నాడు ధర్మదేవత. నా పుణ్యములు ఎన్నున్నాయి, నా పుణ్య విశేషములు ఏమిటి అన్నాడు ఆయన. నీ పుణ్యములు ఏం లెక్క పెడతాం, తారల లెక్క కాగా శకతాతతి లెక్క పయోధి శీకరాసానము లెక్క భూరి బహు జంతు చెయంబు లెక్క వారి ముగ్ధరల లెక్క అట్టు అగణితం బగు నీ సుకృతం బుభూప ఇన్నారకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణంబులయ్యడిన్. నీ పుణ్యం గురించి అడుగుతున్నావు, ఆ పుణ్యం వర్ణించటం యమధర్మరాజునైన నా వల్ల కూడా కాదు, ఆదిశేషుడి వల్ల కాదు, బ్రహ్మ వల్ల కాదు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టగలమా? ఆకాశంలో నక్షత్రములైనా లెక్క పెట్టవచ్చునేమో కానీ నీవు చేసిన పుణ్య విశేషములు లెక్కట్లే అన్నాడు ఆయన. యముడు అన్నాడు ఈ మాట, తారల లెక్క కాగా నక్షత్రాలలాగా లెక్క పెట్టలేము. మీరు ఒకసారి ప్రయత్నించుకోండి, ఆకాశంలోకి రాత్రిపూట నక్షత్రములు బాగా వెలుగుతున్నప్పుడు చూడండి, చూచి నక్షత్రాలు ఎన్నున్నాయి 1 2 3 అని లెక్క పెట్టండి, కాసేపటికి పిచ్చెక్కుతుంది. ఎందుకంటే మర్చిపోతాం లెక్క. అసంఖ్యాకంగా ఆకాశమంతా నిండి ఉంటాయి నక్షత్రాలు. ఈ ఆకాశంలో నక్షత్రములు ఎలా లెక్క పెట్టలేమో అలాగే నీ పుణ్యములు లెక్క పెట్టలేము. శికతాతతి లెక్క, ఒక సముద్ర తీరానికి వెళ్ళు, అక్కడంతా ఇసుకే ఉంటుంది, ఇసుక రేణువులు లెక్క పెట్టడం మొదలుపెట్టు. ఇసుక రేణువులు ఎవడు లెక్క పెడతాడు, పేక పిసుక్కున్నా సరే ఇసుక మాత్రం లెక్క పెట్టలేము. ఆ ఇసుక రేణువులైనా లెక్క పెట్టవచ్చునేమో, నీ పుణ్యం లెక్క పెట్టడానికి వీలు కాదు. పయోధి శీకరాసరము లెక్క, సముద్రంలో నుంచి నీటి తుంపరలు పైకొస్తూ ఉంటాయి అలలో, ఆ నీటి తుంపరలు బయటకు కలబడుతుంటాయి. సముద్రపు కెరటం రాగానే నీటి తుంపరలు ఎగురుతాయిగా, ఆ తుంపరలు లెక్కెట్టుతూ కూర్చోండి. నీటి తుంపరలు లెక్క పెట్టగలమా? పెట్టలేము. అదైనా లెక్క పెట్టచ్చు, కానీ నీ పుణ్యం లెక్క పెట్టలేము. ఈ భూమండలంలో ఎన్ని జంతువులు ఎన్ని ప్రాణులు ఉన్నాయో ఎవరైనా లెక్క పెట్టగలరా? ఓ పక్కన చీమలు, మరో పక్కన దాములు, మరో పక్కన ఇంకో రకం జంతువు, మానవులు, ఇలాంటి వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు. 84 లక్షల జీవరాశులు ఎన్నున్నాయో లెక్క పెట్టగలమా? మీరు ఆలోచించండి, మొత్తం జీవుల రకాలే 84 లక్షలు ఉన్నాయి. అందులో కొన్నేమో కనపడే సూక్ష్మక్రిములు, కొన్ని కనపడనివి, కొన్ని పొడుగైన పాములు, కొన్ని కుక్కలు, కొన్ని నక్కలు, కొన్ని కప్పలు, కొన్ని చేపలు, కొన్ని పీతలు, ఇలా ఎన్నెన్ని జీవాలు ఉన్నాయి. ఇవన్నీ లెక్కట్టండి, భూమి మీద ఎన్నున్నాయో ఎవడ లెక్క పెట్టగలడు? మొత్తం మీరు ఒకసారి జనాభా లెక్క సేకరించి భారతదేశంలో ఎంతమంది ఉన్నారు, అవి కూడా కాకి లెక్కలివి, కాకి లెక్క అన్నమాట. కాకి లెక్కను ఎందుకంటారో తెలిసిన, ఓసారి ఓ తెనాలి రామకృష్ణుని పిలిపించేట. ఎవరు? ఓ సుల్తాన్ గారు. ఆ రోజుల్లో అంతా బహ్మనీ సుల్తాన్లు కదా. శ్రీకృష్ణదేవరాయ, మాకు చిక్కు లెక్క వచ్చింది, ఆ చిక్కు లెక్క తేల్చడానికి తెనాలి రామకృష్ణుడిని పంపించమంటే రాయలు వారు నవ్వుకుని బహ్మనీ సుల్తాన్ దగ్గరికి రామకృష్ణుడిని పంపాడు. రామకృష్ణుడు వెళ్ళగానే సుల్తాన్ గారు సలామాలేఖం ఆవు ఆవు అన్నాడు. ఈయన ఆవు అంటే నేను గేదె అన్నాడు, ఈయన ఆవు అంటే గేదు అన్నాడు ఈయన. ఇది తెనాలి రామకృష్ణుడి చమత్కారం అలాగే ఉంటాయి. సరే కూర్చున్నాక మాకు ఒక్క చిక్కు వచ్చింది, తెలుసబోయి నీకు డబ్బు ఇస్తామన్నారు. మీరు డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను తెలుస్తా అన్నాడు ఈయన. ఏమిటట్టు లెక్క, మా ఊళ్ళో కాకులు ఎన్నున్నాయో తెలియటం లేదు, మా పండితులు తేల్చలేకపోతున్నారు అన్నట్టు పాపం నవాబు గారు. బేరార్, బేదర్, బీజాపూర్ ఇవన్నీ కలిపితే బహమనీ సుల్తాన్లు అంటారు వాళ్ళు, ఐదుగురు. ఈ పిలిచిన ఆయన బేరార్ వాడు. అప్పుడు తెనాలి రామకృష్ణుడు అన్నాడు, కాకులు అండి 1,07,281 కాకులు అండి అన్నట్టు. అంత తేలికేలా చెప్పామన్నాడు. అనగానే చెప్పానండి నాకు కౌంటింగ్ తెలుసు అన్నట్ట. ఇప్పుడు మళ్ళీ నవాబు గారు అన్నారు మేము మా కాకులు లెక్క పెడతాం. లెక్క పెట్టిన తర్వాత ఎక్కువ ఉంటేను అన్నట్ట. అదేమిటి సుల్తాన్ అలా అంటారు, ఎక్కువ ఉంటే అందులో తప్పేముంది, మా ఊరు నుంచి చుట్టాల కాకులు వస్తాయి. మా ఊళ్ళో ఉన్న చుట్టాలు కాకులు ఉంటే కాకులకు చుట్టాలు ఉండవేంటి, మీ చుట్టాలు రారా, మీ ఇంట్లో జనాభా 10 మంది, అప్పుడప్పుడు మీ ఇంటికి చుట్టాలు రారేమిటి మరి. అలాగే కాకులకు కూడా చుట్టాలు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అవి చుట్టాలు పిన్ని బాబాయ్ తమ్ముడు కజిన్స్ వీళ్ళంతా వస్తారు, వచ్చినప్పుడు లెక్క ఎక్కువ వస్తుంది అన్నట్ట. మరి తక్కువ వస్తేనో అన్నాడు. మీ ఊళ్ళో వాళ్ళు పొరుగురికి తీర్థయాత్రలకు పోయారనుకోండి, చుట్టపు తుపుకోండి, గుంటూరులో పెళ్లి జరుగుతుంది అనుకోండి, అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరారా మరి, అంటే చుట్టాలు ఎప్పుడు ఒక చోట పడి ఉంటారా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు అనుకోండి అన్నట్ట. భలే బ్రహ్మాండంగా చెప్పావు అని బుర్ర తక్కువ సుల్తాన్ కదా వాడు శుభ్రంగా ఇచ్చి పంపించేట. అలాగా తెనాలరావు కృష్ణుడు కాకి లెక్క అని అప్పటి నుంచి ఒక కావ్యం రాశాడు, అది మరుగున పడిపోయింది, తర్వాత చాలా కాలం వెతక్కగా దొరికింది అనమాట. కాకుల మీద లెక్క ఏమిటి, లేకపోతే అవి ఎన్నో ఉండడం ఏమిటి, అవి ఎక్కువైతే ఏమిటి తక్కువైతే ఏమిటి. అందుకని ఆయన ఎంత చమత్కారంగా చెప్పాడు, ఎక్కువ అయ్యాయంటే చుట్టాలు వచ్చాయట, తక్కువ అయ్యాయంటే అవి చుట్టపు తూపుగా పోయాయట. కాబట్టి మనం అనుకుంటాం కానీ జనాభా లెక్కలన్నీ కాకి లెక్కలు, మానవులు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టలేము, చేమలు ఎన్నున్నాయో లెక్క పెట్టలేము, అన్ని జంతువులైనా లెక్కెట్టచ్చు, నీ పుణ్యములు లెక్క పెట్టలేము అన్నాడండి ఈయన. భూరి బహు జంతు చెయ్యంబు లెక్క, ఈ భూమండలంలో ఉన్న అనేక జీవులను లెక్క పెట్టడం ఎంత కష్టమో నీ పుణ్యములు లెక్క పెట్టుట అంత కష్టం. వారిముగ్ధారల లెక్క, ఆకాశంలో నల్లని మేఘములు అలుముకున్నాయి, ఏకధాటిగా వర్షం కురుస్తున్నది, ఆకాశంలో నల్లని మేఘాలు వచ్చాయి, ఆ మేఘాలు అలా వర్షిస్తున్నాయి, ఆ మేఘములు వర్షిస్తున్నప్పుడు అందులోంచి వచ్చే చినుకులు లెక్క పెట్టగలరా, ఆ వర్షపు చినుకులైనా లెక్క పెట్టవచ్చేమో నీ పుణ్యములు లెక్క పెట్టలేము, అన్ని పుణ్యములు నువ్వు చేసావు, ఇది నీ పుణ్యం. కానీ ఇప్పుడు ఇంకో విషయం చెబుతున్నాను నేను, ఇన్నారకులందు పుట్టిన ఘృణామతి, ఘృణ అంటే కరుణ, నీకు ఇక్కడికి రాగానే ఈ నరకలోకంలో కష్టాలు అనుభవిస్తున్న పాపాత్ముల్ని చూడగానే వారి మీద కరుణ పుట్టింది, జాలి పుట్టింది, కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళ మీద జాలి కలగడం వల్ల ఇంతవరకు నువ్వు చేసిన ఈ పుణ్యం లక్ష గుణంగులయ్యాడని అన్నాడు. అసలు ఈ పుణ్యమే లెక్కట్లేము, అది మళ్ళీ లక్ష గుణాలు అయ్యిందిట, అంటే ఇన్ఫైనైట్, నో వన్ కెన్ కౌంట్ దెమ్, అనంతం నీ పుణ్యం అన్నాడు ఆయన. అంటే జాలి పుడితే కూడా పుణ్యం పెరుగుతుంది, అందుకే మనం జాలి పడాలి. ఎవరైనా వచ్చి మేము కుర్చీలో కూర్చోవద్దండి, మాకు మోకాళ్ళు నొప్పులు పెడుతున్నాయి అంటే, మీకు మోకాళ్ళు నొప్పులు లేకపోతే మీరు కింద కూర్చోండి ఏం పర్వాలేదు, మీకు కూడా మోకాళ్ళు నొప్పులు పుడితే మాత్రం సైలెంట్గా, వాళ్ళు అవతల వాళ్ళు అరుస్తారుగా, మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయని రాగానే కొంతమంది లేటుగా రావడం తప్పు, వచ్చి అరుస్తారు, అరిచినప్పుడు మీరు మాత్రం అరవకండి అని చూపించండి మోగసైగా, నాకు మోకాళ్ళు ఏం చెప్పండి, దొందు దొందే దొందప్పానండి, ఏం చేస్తాం మరి, మనకి అవకాశం లేదు కాబట్టి ఇవ్వటం లేదు, కానీ అవకాశం ఉన్నంత వరకు కింద కూర్చోండి, కాస్త యువతీయమణులు ఎవరైనా ఉంటే వాళ్ళు కింద కూర్చోగలిగితే కింద కూర్చుని, కాస్త ముసలమ్మలు ముసలాళ్ళు వస్తూ ఉంటారు మరి ఏం చేస్తామండి, అందరూ అలా పడుచోళ్ళే ఉంటే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది, కాబట్టి అలాంటి వాళ్ళకి కూర్చోలేని వాళ్ళకి సీట్ ఇచ్చారు అంటే మీరు జాలిపడి మీ ఆసనం ఇచ్చారు, అప్పుడు మీ పుణ్యం రెట్టింపు పెరుగుతుందట. ఎలాంటి పుణ్యం, పురాణం వినడం చాలా గొప్ప పుణ్యం, పురాణము వినడం వల్ల మీకు ఎంత పుణ్యం వచ్చిందో ఆ పుణ్యం లక్ష రెట్లు పెరుగుతుందిట, జాలిబడి ఇతరులకు మీ సీట్ ఇస్తే. నేనేదో హాస్యానికి చెప్పట్లేదు, నేను పదే పదే ఎందుకు చెప్తానంటే వ్యాసుడి ప్రమాణం లేని అంత తొందరపడి చెప్పను కొన్ని విషయాల్లో ధర్మ సూక్ష్మాలు. అలాగే మనకి ఎవడన్నా చేతిలో పండు పెట్టాడు, ఈ పండు అవతలవాడు వచ్చి అడుక్కుంటున్నాడు, ఇచ్చేయి పర్వాలేదు వాడికి ఇచ్చేయి, నువ్వు తినడం వల్ల ఇంతే లాభం, వాడికి ఇచ్చావా నీకు ఇంకా పుణ్యం పెరుగుతుంది. ఈ విధంగా ఎవరైనా కష్టములలో ఉన్నప్పుడు వారి మీద మనం జాలి చూపిస్తే ఆ జాలి వల్ల మన పుణ్యం అనంతమవుతుంది, బాగా పెరుగుతుంది. పుణ్యం పెరగాలంటే ఇది ఒక సులభమైన మార్గం. ఎంత మాట చెప్పాడు, ఇన్నారకులందు పుట్టిన ఘృణామతి లక్ష గుణంబులయ్యడిన్, నరకలోకములో బాధలు అనుభవిస్తున్న వారి మీద నీవు జాలి చూపించటం వల్ల, కరుణ చూపించటం వల్ల నీ పుణ్యం లక్ష రెట్లు పెరిగింది మహారాజా అని ధర్మదేవత సాక్షాత్ యమధర్మరాజు గారు అన్నారు. అప్పుడు రాజన్నాడు, అమ్మాయ నా పుణ్యం పెరిగింది కదా, నేనిప్పుడు ఈ నరకంలో ఉంటాను, నా పుణ్యం అంతా వీళ్ళకి ధారపోసేయండి, ఈ కష్టాలు అనుభవిస్తున్న వాళ్ళకి ధారపోసేయండి, అప్పుడు ఏమవుతుంది, నా పుణ్యమంతా వాడికి ఇచ్చేస్తాను కనుక నా దగ్గరికి పుణ్యం ఉండదు పాపాత్ముడిని, పాపాత్ముడిని కనుక నేను ఇక్కడ ఉండొచ్చు, నేను ఇక్కడే ఉంటాను, ఆ పాపాలు అనుభవిస్తాను, నా పుణ్యం వీళ్ళకి ధారపోసి ఆ పుణ్యముతో వాళ్ళని స్వర్గానికి పంపించండి ప్లీజ్ అన్నాడే. ఆయన చిరునవ్వు రవి, మహారాజా నిన్ను పరీక్షించడానికి ఇలా అన్నాం, నువ్వు నీ పుణ్యం ధారపోస్తాను అనగానే మళ్ళీ నీ పుణ్యం కోటాను కోట్ల రెట్లు పెరిగిపోయింది. నీ పుణ్యం వల్ల వాళ్ళందరూ ఏమైపోయారు? ఎప్పుడో విముక్తి పొందారు. ఈ కాసేపు నేను ఊరికే పరీక్షించాను అని ఇంద్రుడు ధర్మదేవత అతనితో అని, ఇదిగో చూడు నీ పుణ్యప్రభావం, నువ్వు నేను నా పుణ్యం ఈ బాధపడుతున్న వాళ్ళకి ధారపోస్తున్నాను అనడంతో వాళ్ళందరి కోసం దివ్య విమానాలు వచ్చాయి అని చూడమన్నాడు ఇంద్రుడు. చూడగానే ఆ యమకుండంలోకి అందమైన బంగారపు విమానాలు వచ్చాయి. 1000 మంది ఉన్నారు అందులో పాపాత్ములు, 1000 మందికి 1000 విమానాలు వచ్చాయి. ఆ 1000 విమానాలు కూడా ధగ ధగ వెలిగిపోతున్న సువర్ణ విమానములు, అవన్నీ గంటలతో కూడినవి. అందులో దివ్య పురుషులు దివ్య స్త్రీలు ఉన్నారు. వాళ్ళు వచ్చి ఇప్పటిదాకా పాపాలు అనుభవిస్తున్న వాళ్ళందరినీ అందమైన రూపాల్లోకి మార్చారు. అంటే వాళ్ళకి దివ్య రూపాలు ఇచ్చేశారు, దివ్య శరీరాలు ఇచ్చారు, వారికి చందనం పూశారు, అలంకరించారు, స్వాగతం ఇచ్చారు, తీసుకొచ్చారు, అందులో కూర్చోబెట్టారు. వీళ్ళందరినీ వెంట పెట్టుకుని స్వర్గానికి తీసుకుపోయారు.